ఓం శాంతి. సాకార్ మధుర్ మహావాక్యాలు. మురళీ డేట్ April 17, 2026. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు పావనంగా అయినట్లయితే ఆత్మిక సేవకు అర్హులుగా అవుతారు. దేహి అభిమానులైన పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటారు మరియు ఇతరుల చేత కూడా ఈ యాత్రనే చేయిస్తారు, ఆత్మిక యాత్రను. ప్రశ్న ఉంది, సంగమ సమయంలో పిల్లలైన మీరు చేసుకునే ఈ సంపాదనయే సత్యమైన సంపాదన, అది ఎలా? ఇప్పుడు సంగమయుగంలో పిల్లలు మనం చేసుకుంటాం సంపాదన, మరి ఇదే సత్యమైన సంపాదన అంటున్నారు బాబా, అది ఎలా? జవాబు, ఇప్పుడు మీరు సంపాదించుకునే ఈ సంపాదన 21 జన్మల కొరకు కొనసాగుతుంది. ఇది ఎప్పుడూ దివాలా తీయదు. జ్ఞానం వినడం, వినిపించడం, స్మృతి చేయడం మరియు చేయించడం, ఇదే సత్యమైన సంపాదన. ఈ సంపాదనను సత్యమైన తండ్రియే మీకు నేర్పిస్తారు. ఇటువంటి సంపాదనను మొత్తం కల్పమంతటిలో ఎవరూ చేసుకోలేరు. ఇంకే ఇతర సంపాదన మీతో పాటు వెళ్ళదు. బాబా నేర్పించే జ్ఞానయోగ శిక్షణయే మనతో పాటు వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఈరోజు పాట ఉంది, మేము ఆ మార్గం గుండా వెళ్ళాలి. ఓం శాంతి. భక్తి మార్గంలో పిల్లలు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. భక్తి మార్గంలో ఎంతో భావనతో యాత్రలు చేసేందుకు వెళ్తారు. రామాయణం మొదలైనవి చదువుతారు. వారు ఎంత ప్రేమగా కూర్చొని కథలు వింటారంటే అవి వింటూ వారికి ఇంకా ఆశ్రువులు కూడా వచ్చేస్తాయి, కంటినీరు వచ్చేస్తుంది. మా భగవంతుని భగవతి అయిన సీతను రావణుడు ఎత్తుకు వెళ్ళాడు, అది వింటున్నంతసేపు వారు కూర్చొని ఏడుస్తారు. ఇవన్నీ దంతకథలు అంటున్నారు బాబా, వీటితో ఉపయోగమేమీ లేదు. హే పతిత పావన, రండి వచ్చి దుఃఖిత ఆత్మలైన మాకు సుఖం నివ్వు అని పిలుస్తూ ఉంటారు. ఆత్మ దుఃఖిస్తుంది అని వారు భావించరు, ఎందుకంటే ఆత్మ నిర్లేపి అని వారు అంటారు. ఆత్మ సుఖ దుఃఖాలకి అతీతమైనదని వారు భావిస్తారు, అలా ఆత్మ నిర్లేపి అని వారంటారు. అలా ఎందుకంటారు? ఎందుకంటే పరమాత్మ సుఖ దుఃఖాల నుండి అతీతమైన వారు. మరి అతడి పిల్లలు సుఖ దుఃఖాలలోకి ఎలా వస్తారు అని భావిస్తారు? ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞాన మార్గంలో కూడా అప్పుడప్పుడు గ్రహచారం కూర్చుంటుంది, కాసేపు ఇంకేదో జరుగుతుంది, కాసేపు ప్రఫుల్లితమై ఉంటారు, కాసేపు వాడిపోయి ఉంటారు. ఇది మాయాయుద్ధం. మాయపైనే విజయాన్ని పొందాలి. మూర్ఛితులైనప్పుడు మన్మన భవ అనే సంజీవని మూలికనివ్వడం జరుగుతుంది. భక్తి మార్గంలో అట్టహాసం ఎక్కువగా ఉంటుంది. దేవతలను ఎంతగానో శృంగారిస్తారు, నిజమైన నగలతో అలంకరిస్తారు, దేవతల చిత్రాలను వజ్ర వైడూర్యాలతో అలంకరిస్తారు, లక్ష్మీనారాయణల మూర్తులపై పెద్ద పెద్ద వజ్రాలతో తయారైన సుందరమైన నగలను ఎన్నో అలంకరిస్తారు. ఎంతో పెద్ద పెద్ద ఖజానాలు ఉండేవి, వాటిని గురించి ఎన్నో గొడవలు కూడా జరిగాయి. పూజారుల వద్ద ఇన్ని నగలు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నగలు ఆ స్వామి ఆస్తి కదా. స్వామి ఆస్తి పూజారులది మరియు ట్రస్టీలది అవుతుంది. మనం చైతన్యంగా అనేక వజ్ర వైడూర్యాలతో అలంకరింపబడి ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మళ్ళీ ఎప్పుడైతే పూజారులుగా అవుతామో అప్పుడు కూడా అనేక నగలు ధరిస్తారు, కానీ ఇప్పుడు ఏమీ లేవు. చైతన్య రూపంలోనూ ధరించారు, మళ్ళీ జడ రూపంలోనూ ధరించారు. ఇప్పుడు నగలేమీ లేవు, పూర్తిగా సాధారణంగా ఉన్నారు. నేను సాధారణ తనువులోకి వస్తాను, రాజరికపు అట్టహాసం ఏదీ లేదు. సన్యాసులు కూడా ఎంతో డాంభికంగా ఉంటారు. సత్యుగంలో ఆత్మలైన మనం ఏ విధంగా పవిత్రంగా ఉండేవారిమో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మన శరీరం కూడా పవిత్రంగా ఉండేది, వారి శృంగారం కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సుందరంగా ఉంటే వారికి శృంగారించుకునే అభిరుచి కూడా ఉంటుంది. మీరు కూడా సుందరంగా ఉన్నప్పుడు మంచి మంచి నగలను ధరించేవారు, వజ్రాలతో పొదుగబడిన పెద్ద పెద్ద మాలలను ధరించేవారు. ఇక్కడ ప్రతి వస్తువు నల్లనిదే. గోవులు కూడా నల్లగా అవుతూ వచ్చాయి. బాబా శ్రీనాథ ద్వారానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంచి గోవులుండేవి. కృష్ణుని గోవులను చాలా సుందరంగా చూపిస్తారు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఎందుకంటే ఇవి కలియుగ గోవులు, ఇటువంటి గోవులు అక్కడ ఉండవు, సత్యుగంలో ఉండవు. పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీ అలంకరణ కూడా అక్కడ ఈ విధంగా సుందరంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, గోవులు కూడా తప్పకుండా అక్కడ కావాలి. అక్కడ గోవుల పేడ కూడా ఎలా ఉంటుందో కదా, దానిలో ఎంతో శక్తి ఉంది. భూమికి ఎరువు కావాలి కదా, ఎరువు వేస్తే మంచి ఆహార ధాన్యాలు పండుతాయి. అక్కడ అన్ని వస్తువులు శక్తి కలిగినవిగా ఉంటాయి. ఇక్కడ ఏ వస్తువులోనూ శక్తి లేదు, ప్రతి వస్తువు శక్తిహీనంగా అయిపోయింది. పిల్లలు సూక్ష్మతనంలోకి వెళ్ళేవారు, అక్కడ మంచి మంచి ఫలాలను తినేవారు, శూభిరసాన్ని త్రాగేవారు, వీటన్నింటినీ సాక్షాత్కారం చేయించేవారు. తోటమాలలు ఫలాలను ఎలా కోసుకువచ్చేవారో వారు చూసేవారు. సూక్ష్మవతనంలో ఫలాలు మొదలైనవైతే ఉండవు కదా, ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి. వైకుంఠం మళ్ళీ ఇక్కడ ఉంటుంది కదా, కానీ మనుషులు వైకుంఠం పైన ఉంటుందని భావిస్తారు. వైకుంఠం సూక్ష్మలోకంలోనూ ఉండదు, మూలవతనంలోనూ ఉండదు, అది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఏ సాక్షాత్కారాలనైతే పొందుతున్నారో వాటిని ఈ కళ్ళతో మళ్ళీ చూస్తున్నారు. స్థాయిని బట్టి సామాగ్రి ఉంటుంది. రాజుల మహల్లలో ఎంత మంచి మంచి సామాగ్రి ఉంటుందో చూడండి. జైపూర్లో చాలా మంచి మంచి మహల్లు నిర్మింపబడ్డాయి. కేవలం మహల్లు చూడ్డానికి మనుషులు వెళ్ళినా దానికి కూడా టికెట్ ఉంటుంది. విశేషంగా ఆ మహల్లు చూడడానికి ఆ టికెట్ను పెడతారు. వారు మళ్ళీ వేరే మహల్లో ఉంటారు. కలియుగంలోనే ఇలా ఉంది. ఇది పతిత ప్రపంచం, కానీ ఇక్కడ ఎవరు తమను తాము పతితులుగా భావించరు. మేము పతితులు ఉండేవారమని ఇప్పుడు మీరు భావిస్తారు. అప్పుడు ఎందుకు కొరగాని వారిగానే ఉండేవారు? మళ్ళీ మనం స్వచ్ఛంగా అవుతాము. ఆ ప్రపంచమే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇక్కడ అమెరికా మొదలైన దేశాల్లో ఫస్ట్ క్లాస్ అయిన మహల్లు ఉన్నా సత్యుగంతో పోల్చి చూస్తే అవెందుకు పనికిరావు. ఎందుకంటే ఇవన్నీ అల్పకాలికమైన సుఖాన్ని ఇచ్చేవి. అక్కడ ఫస్ట్ క్లాస్ అయిన గోవులు కూడా ఉంటాయి, అక్కడ గోపాలులు కూడా ఉంటారు. కృష్ణుణ్ణి గోపాలుడు అని అంటారు. వాస్తవానికి కృష్ణ వంశావళి అనకూడదు, కృష్ణ రాజధాని అని అనాలి. షావుకార్ల వద్ద గోవులుంటే వాటిని సంభాళించే గోపాలులు కూడా ఉంటారు. ఆ గోపాలులు అన్న పేరు సత్యుగానికి చెందినది. ఇది నిన్నటి విషయం. నిన్న మనం ఆది సనాతన దేవీదేవత ధర్మం వారిగా ఉండేవారము, మళ్ళీ పతితులుగా అయ్యాము, కావున స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటున్నాము. మీరు ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారా లేదా హిందూ మతానికి చెందినవారా అని మీరు వారిని అడగండి. ఈ రోజుల్లో అందరూ హిందువులు అని వ్రాస్తారు. ఆ హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? అలాగే దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు? ఇదెవరికి తెలియదు. ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి అని బాబా ప్రశ్న అడుగుతారు. శివబాబా బ్రహ్మ ద్వారా అడుగుతున్నారు. రాముడు లేక శివబాబా శ్రీమతంపై ఆది సనాతన దేవీదేవత ధర్మ స్థాపన జరిగింది. మళ్ళీ రామరాజ్యం వస్తుంది, వికారాలలోకి వెళ్తారు, భక్తి మార్గం ప్రారంభమవడంతో హిందువులుగా పిలువబడతారు. ఇప్పుడు ఎవరు తమను తాము దేవీదేవతలుగా పిలుచుకోలేరు. రావణుడు వికారిగా చేసేశాడు, బాబా వచ్చి నిర్వీకారులుగా తయారు చేస్తున్నారు. మీరు ఈశ్వరీయ మతంతో దేవతలుగా అవుతున్నారు, బాబానే వచ్చి బ్రాహ్మణులైన మిమ్మల్ని దేవతలుగా చేస్తున్నారు. మెట్లు ఎలా దిగుతున్నారు, పిల్లలైన మీ బుద్ధిలో నెంబర్ వారీగా కూర్చుంటుంది. మీకు తెలుసు, మిగిలిన మనుషులందరూ అసురి మతంపై నడుస్తున్నారు, మీరు ఈశ్వరీయ మతంపై నడుస్తున్నారు. రావణుని మతంపై మెట్లు దిగుతూ వచ్చారు. 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి జన్మ పొందుతారు. ఈశ్వరీయ బుద్ధితో మీరు మొత్తం సృష్టి ఆది మధ్యంతాలను తెలుసుకుంటారు. ఈ మీ జీవితం చాలా అమూల్యమైనది, ఇదే సాహసమయమైనది. ఇప్పుడు బాబా వచ్చి మనల్ని ఇంత పావనంగా తయారు చేస్తున్నారు. మనం ఆత్మిక సేవకి అర్హులుగా అవుతాము. అవన్నీ దైహికమైన సోషల్ సర్వీసెస్. కావున వారు దేహాభిమానంలో ఉన్నారు. మీరు దేహి అభిమానులు. ఆత్మలని ఆత్మిక యాత్రపై మీరు తీసుకువెళ్తారు. మీరు సత్వ ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. సత్వ ప్రధానులను పావనులని, తమో ప్రధానులను పతితులని పిలుస్తారు. ఆత్మలోనే మలినాలంటుతాయి. ఆత్మయే సత్వ ప్రధానంగా కావలసి ఉంటుంది. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా పవిత్రంగా ఉంటారు, లేకపోతే తక్కువ పవిత్రంగా అవుతారు. పాపాల భారం తలపై మిగిలిపోతుంది. ఆత్మలన్నీ పవిత్రంగా అవుతాయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరి పాత్ర వేర్వేరుగా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన పాత్ర లభించజాలదు. అందరికన్నా ఉన్నతమైన పాత్ర బాబాది. ఆ తర్వాత బ్రహ్మ సరస్వతుల పాత్ర. ఆ తర్వాత ఎవరితోనైతే స్థాపన చేయిస్తామో అతడి చేతే పాలన జరుగుతుంది. అతడిదే పెద్ద పాత్ర. మొదట శివబాబా, ఆ తర్వాత బ్రహ్మ సరస్వతి. వారు పునర్జన్మలలోకి వస్తారు. శంకరుడు కేవలం సూక్ష్మ రూపాన్ని మాత్రమే ధరిస్తాడు. అలాగని శంకరుడు శరీరాన్ని అద్దెకు తీసుకుంటారని కాదు. కృష్ణుడికి తన శరీరం ఉంది. ఇక్కడ కేవలం శివబాబా మాత్రమే శరీరాన్ని అద్దెకు తీసుకుంటారు. పతిత శరీరంలోకి, పతిత ప్రపంచంలోకి వచ్చి సేవ చేస్తారు. ముక్తి జీవన్ముక్తులలోకి తీసుకువెళ్తారు. మొదట ముక్తిలోకి వెళ్ళవలసి ఉంటుంది. జ్ఞాన సాగరుడైన తండ్రి ఒక్కరే పతిత పావనుడు. వారిని శివ బాబా అని పిలుస్తారు. శంకరుడిని బాబా అని అంటే శోభించరు. శివబాబా అన్న పదం చాలా మధురమైనది. శివునిపై కొందరు జిల్లేడు పువ్వులను వేస్తారు, కొందరు ఇంకేదో వేస్తారు, కొందరు పాలను పోస్తారు. బాబా పిల్లలకి అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మొత్తం ఆధారమంతా యోగం పైనే ఉందని పిల్లలకి అర్థం చేయించడం జరుగుతుంది. యోగంతోనే వికర్మలు వినాశనం అవుతాయి. యోగం చేసేవారికి జ్ఞానధారణ కూడా బాగా జరుగుతుంది. వారు తమ ధారణలో నడుస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఇతరులకి కూడా వినిపించవలసి ఉంటుంది. భగవంతుడు ఎవరికైతే నేరుగా వినిపించారో వారే ఇవి వింటారు. ఆ తర్వాత ఈ జ్ఞానం ఉండదు. ఇది కూడా కొత్త విషయమే. ఇప్పుడు బాబా మీకు ఏదైతే వినిపిస్తున్నారో దానిని ఇప్పుడు మీరు వింటున్నారు. ఇప్పుడు ధారణ అవుతోంది. ఆ తర్వాత ప్రారంభపు పాత్రను అభినయించవలసి ఉంటుంది. జ్ఞానం వినడం, వినిపించడం ఇప్పుడే జరుగుతాయి. సత్యయుగంలో ఈ పాత్ర ఉండదు. అక్కడ ఉండేదే ప్రారంభపు పాత్ర. మనుషులు బ్యారిస్టర్ చదువును చదువుతారు, మళ్ళీ బ్యారిస్టర్గా అయ్యి సంపాదిస్తారు. ఇది ఎంత పెద్ద సంపాదన! దీనిని గురించి ప్రపంచంలో వారికి తెలియదు. సత్యమైన తండ్రి సత్యమైన సంపాదనను చేయిస్తున్నారని మీకు తెలుసు. అది ఎప్పుడూ దివాలా తీయదు. ఇప్పుడు మీరు ఆ సత్యమైన సంపాదనను చేసుకుంటారు. అది మీతో 21 జన్మల తోడుగా ఉంటుంది. లౌకిక సంపాదన మీతో రాదు, ఇది మీతో వస్తుంది. కావున ఇటువంటి సంపాదన చేసుకోవాలి కదా. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవరు బుద్ధిలోనూ ఉండవు. మీలో కూడా గడియ గడియ కొందరు మర్చిపోతూ ఉంటారు. బాబాను, వారసత్వాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ముఖ్యమైన విషయం ఒక్కటే, బాబాను స్మృతి చేయండి. ఆ తండ్రితో 21 జన్మల వారసత్వం లభిస్తుంది. 21 జన్మలు నిరోగి శరీరం ఉంటుంది. వృద్ధాప్యం వరకు అకాల మృత్యువు జరగదు. మరి పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి! బాబా స్మృతే ముఖ్యమైనది. ఇందులోనే మాయా తుఫాన్లు తెస్తుంది. అనేక రకాలైన తుఫాన్లు వస్తాయి. బాబాను స్మృతి చేయాలని మీరు అంటారు, కానీ చేయలేకపోతారు. స్మృతిలోనే చాలామంది ఫెయిల్ అవుతారు. చాలామందిలో యోగంలోనే లోపం ఉంటుంది. ఎంత వీలైతే అంత యోగంలో దృఢంగా కావాలి. బీజం మరియు వృక్ష జ్ఞానం పెద్ద విషయమేమీ కాదు. నన్ను స్మృతి చేయడంతో, నన్ను తెలుసుకోవడంతో మీరు అన్నీ తెలుసుకుంటారు. స్మృతిలోనే అన్నీ నిండి ఉన్నాయి. మధురమైన తండ్రి అయిన శివబాబాను స్మృతే చేయాలి. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. అతడే శ్రేష్టాది శ్రేష్టమైన వారు. వారు 21 జన్మలు ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. సదా సుఖమయంగా అమరులుగా చేస్తారు. మీరు అమర్పురికి యజమానులుగా అవుతారు. కావున ఇటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. బాబాను స్మృతి చేయకపోతే ఇక మిగతావన్నీ గుర్తుకు వచ్చేస్తాయి అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, గుడ్ మార్నింగ్, ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, ఈశ్వరీయ జీవితం చాలా చాలా అమూల్యమైనది. ఈ జీవితంలో ఆత్మ మరియు శరీరం రెండింటినీ పావనంగా తయారు చేసుకోవాలి. ఆత్మిక యాత్రలో ఉంటూ ఇతరులకి కూడా ఆ యాత్రను నేర్పించాలి. రెండవది, ఎంత వీలైతే అంత ఈ సత్యమైన సంపాదనలో నిమగ్నం అవ్వాలి. నిరోగులుగా అయ్యేందుకు స్మృతిలో దృఢంగా కావాలి. వర్ధానము, శరీరంను ఈశ్వరీయ సేవ కోసం ఇవ్వబడిన ఈశ్వరునికి చెందినదానిగా భావిస్తూ కార్యంలో వినియోగించే నష్టో మోహభవ. బాబేమంటున్నారంటే, వర్ధానంలో ఈ శరీరాన్ని ఈశ్వరీయ సేవ కోసం ఇవ్వబడిన మరియు ఈశ్వరుడికే చెందినదానిగా భావిస్తూ మనం ప్రతి కార్యంలో వినియోగించాలి, అప్పుడు నష్టమోహగా అవుతాము. వివరణ, ఏ విధంగా ఎవరికి చెందిన వస్తువు అయినా మన వద్ద ఉన్నప్పుడు దానిపై నాది అనే భావన ఉండదో, మమకారం కూడా ఉండదో, అలా ఈ శరీరం కూడా ఈశ్వరీయ సేవ కోసం లభించిన అమానతు. ఈ అమానతు ఆత్మిక తండ్రి ఇచ్చినది అని భావించడంతో తప్పకుండా ఆత్మిక తండ్రి యొక్క స్మృతి ఉంటుంది. అమానతగా భావించడంతో ఆత్మీయత వస్తుంది. నాది అన్న మమకారం ఉండదు. నిరంతర యోగులుగా నష్టమోహులుగా అయ్యేందుకు ఇదే సహజమైన ఉపాయము. కావున ఇప్పుడు ఆత్మిక స్థితిని ప్రత్యక్షం చేయండి. స్లోగన్, వానప్రస్థపు స్థితిలోకి వెళ్ళాలనుకుంటే దృష్టి వృత్తిలో కూడా పవిత్రతకు అండర్లైన్ చేయండి. అవ్యక్త ప్రేరణ, మహాదానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మీరు మాట్లాడే ప్రతి మాట గొప్పదిగా ఉండాలి. ప్రతి ఒక్కరి గురించి మనసులో చేసే ప్రతి సంకల్పము మధురంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసే స్వభావము, మధురత స్వభావము, నిర్మాణత స్వభావం ఉండాలి. నా స్వభావమే అలాంటిది అన్న మాట ఎప్పుడూ మాట్లాడకూడదు. నాది అన్నది ఎక్కడి నుండి వచ్చింది? నాది తీవ్రంగా మాట్లాడే స్వభావం, నాది ఆవేశంలోకి వచ్చే స్వభావం, స్వభావంలోకి వశమైపోవటం, ఇదే మాయ. ఇప్పుడు మాయాజీతులుగా అవ్వండి. అభిమానం లేక దుఃఖంలోకి వచ్చే స్వభావం, ఈర్ష మరియు ఆవేశంలోకి వచ్చే స్వభావంను ఇప్పుడు మార్చుకోండి అంటున్నారు బాబా. ఓం శాంతి.